మూడు సంవత్సరాల్లో మీరు విన్నటువంటి దానికన్నా ఇంకొక 100 సంవత్సరాలు విన్నా కూడా మనకి ఆ చిట్ట చివర వచ్చేటువంటి సందేహాలు, అంటే సాధనలు చేసేటువంటి వారికి అనేకమైనటువంటి సందేహాలు వస్తాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం చేయాలనే సందేహం వస్తుంది, లేదా ఇది ఇంతేనా లేకపోతే ఇంకేదైనా ఉందా, మనం చేస్తుంది ఇంకేమైనా చేయాలనా అని సందేహాలు వస్తాయి. ఇలా రకరకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి. అందుకనే సమస్తమైనటువంటి వేదాంతం యొక్క గమ్యం, లక్ష్యం, దాన్ని చేరుకునేటువంటి విధానం, ఆ చేరుకోవటానికి ఏది ముఖ్యం అనేటువంటి విషయాల గురించి ఈరోజు చెప్పుకుందాం. మొదటిది, ఉన్నదంతా ఒక్కటే, ఒకే ఒక్క చైతన్యం, అది తప్ప ఇంకేమీ లేదు. నిజంగా మరి ఏమిటది ఆ చైతన్యం? నీవే. అయితే ఆ చైతన్యం నేనే అన్న విషయాన్ని మరుగున పరుస్తున్నది ఏమిటంటే మనస్సు కల్పించేటువంటి ఆలోచనలు. ఆలోచనలు కనుక తొలగించుకోగలిగితే సత్యం ఏదో తెలుస్తుంది. కాబట్టి ఎవరు మనకి రాక్షసుడంటే మన మనస్సులోని ఆలోచనలే మనకి రాక్షసుడు. ఆలోచనల కారణంగా మన స్వరూపాన్ని మనం మర్చిపోతున్నాం, నేను ఆత్మనని మర్చిపోతున్నాం, జీవుడిగా ఉంటున్నాం. కనుక మనం చేయాల్సింది ఏమిటంటే ఆలోచనలను తొలగించుకోవటానికి మనం ప్రయత్నించాలా, అప్పుడే సత్యం అవగతమవుతుంది. త్రికాలాల్లో ఉండేది ఏదో అదే సత్యం, అదే నీవు, అదే నేను. కాబట్టి మూడు కాలాల్లో ఉండాలి, భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. ఆ సత్యమే మనకు అవగతం కావాలి, అదే మోక్షం. అనాత్మైనటువంటి వాటిని విడిచిపెట్టి, అంటే అనాత్మైనటువంటి వాటి యొక్క ఎరుకని విడిచిపెట్టి మిగిలేది ఏదైతే ఉందో అదే స్వచ్ఛమైనటువంటి ఎరుక, అదే ఆత్మ. అనాత్మైనటువంటి వాటి ఎరుక విడిచిపెడితే మిగిలేది స్వచ్ఛమైనటువంటి ఎరుక, అదే ఆత్మ, అదే నీవు, అదే నేను. ఇక ధ్యానాన్ని గురించి కూడా మనకు అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ధ్యానం అంటే ఒక విషయం మీద తదేకంగా ఏకాగ్రత కలిగి ఉండటం. ధ్యానం అంటే ఏకాగ్రత, ఒకే విషయం మీద తదేకంగా ఏకాగ్రత కలిగి ఉండటమే ధ్యానం. ఇతర ఆలోచనలు రానియకుండా ఒకే ఒక్క ఆలోచన మీద మనస్సుని లగ్నం చేయటానికి మనకి ధ్యానం ఉపయోగపడుతుంది. అంటే మనం కళ్ళు మూసుకోగానే అనేక ఆలోచనలు వస్తుంటాయి. అనేక ఆలోచనలు లేకుండా ఒక్క ఆలోచనే ఉండటానికి ఈ ధ్యానం మనకి సహకారం ఇస్తుంది. అయితే ఆత్మ సాక్షాత్కారానికి ఆ ఒక్క ఆలోచన కూడా అడ్డమే. ధ్యానం అంటే ఒక్క ఆలోచన ఉండాలి, మిగిలి పోవాలి. కానీ ఆత్మ సాక్షాత్కారానికి ఆ ఒక్క ఆలోచన కూడా అడ్డమే, అది కూడా ఉండకూడదు. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ధ్యానమే పరమావధి, అదే మోక్షాన్ని ఇస్తుంది అని అనుకోవటం పెద్ద తప్పు. ఎవరైనా అలా చెబితే వాళ్ళకి ధ్యానం తప్ప జ్ఞానం లేదని అర్థం. ధ్యానమే మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్తుంది అని ఎవరైనా కనుక చెబితే వాళ్ళకి ధ్యానం తప్ప ఇంకేమీ తెలియదు, అంటే జ్ఞానం శూన్యం. కనుక ధ్యానం ఎప్పుడు మోక్షాన్ని ఇవ్వదు. ఎందుకని? ధ్యానం ఒక్క ఆలోచన మీద మన మనసు నిలుపుద్ది. మోక్షానికి ఆలోచన అడ్డం. కాబట్టి ధ్యానం మనకి మోక్షాన్ని ఎట్లా ఇస్తుంది? ఇవ్వదు. కాకపోతే మన ప్రయాణ మార్గంలో సహాయకారి. మనం చేసే ప్రయాణంలో, పరమాత్మ దగ్గరికి మనం చేసే ప్రయాణంలో అది సహకారం అందిస్తుంది అంతే. సరే, మరి ఆత్మ సాక్షాత్కారానికి అంటే మోక్షానికి దారి ఏది? ఒక్క విచారణ మార్గం ఒక్కటే దారి. ఆత్మవిచారణ మార్గం ఒక్కటే దారి. ఆత్మవిచారణ అనేది మార్గము, గమ్యము. ఇక్కడే మనం తెలుసుకోవాలి. ఇప్పుడే ధ్యానానికి కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పాం, కానీ ఆత్మవిచారణకి పరిమితి లేదు. ఆత్మవిచారణ మార్గము, గమ్యము రెండు కూడా. ఈ మాట మీకు అర్థమైందో కాలేదు. ఆత్మవిచారణ మార్గము, గమ్యము అంటే మనం చేయాల్సిన సాధన అదే, మనం అందుకునే సాధ్య వస్తువు అదే. అంటే ఆత్మవిచారణ చేయగలిగితే ఇంకా ఏ సాధన అక్కర్ల మనకి. ఆత్మవిచారణ ఒక్కటే చాలు. అయితే ఎవరికి చెప్పే మాట ఇది? జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు. మీరంతా కూడా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు అన్ని తెలుసుకుంటున్నారు కాబట్టి, ఆత్మజ్ఞానంలో ఉన్నారు కాబట్టి, ఏ సాధన లేకుండా ఆత్మవిచారణ చేయగలిగితే చాలు. అదే మనల్ని మార్గంలో నడిపించి లక్ష్యానికి చేరుస్తుంది. నేను అన్నదే గమ్యం. మన గమ్యస్థానం ఏంటంటే నేను. అదే పరమ సత్యం. ఆ నేనుని ప్రయత్నపూర్వకంగా పట్టుకోవటం ఉండటమే విచారణ. ఇందాక అనుకున్నాం ఆత్మవిచారణ ఒక్కటే మోక్షానికి మార్గం అని. అసలు ఆత్మవిచారణ అంటే ఏమిటండి? ఎప్పుడు ఆత్మను గురించి ఆలోచిస్తూ ఉండాలనా? ఆత్మవిచారణ అన్నారు కదా. లేకపోతే మన గ్రంథాల్లో ఆత్మ అంటే నిరాకారం, నిర్గుణం, నిరంజనం అని రోజు పాఠం అప్పచెప్తా ఉండాలనా? అంటే కాదు. ఆత్మవిచారణ అంటే నేనుని ప్రయత్నపూర్వకంగా పట్టుకోవటం. ఆ నేనుని పట్టుకోవటానికి ప్రయత్నించటం. ఇక్కడ ఇంకొంచెం వివరం కావాలేమో. నేనుని ప్రయత్నపూర్వకంగా పట్టుకోవటమే విచారణ. అంటే ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మననేటువంటి విషయం మనకు గుర్తుండాలి. గుర్తుండదు. ఎందుకని? మనకు అనేక వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి, అందులో పడిపోతాం కాబట్టి ఇది గుర్తుండదు. కనుక దీనికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనం అందులోనే ఉంటాం. సహజంగా నేనుగా, ఆత్మగా ఉండిపోవటమే సాక్షాత్కారం. నేను ఆత్మనని పట్టుకోవటం విచారణ, ఆత్మగా ఉండిపోవటం ఆత్మ సాక్షాత్కారం, మోక్షం. అంటే ఎప్పుడు ఆత్మగా ఉండిపోవాలి? ఏమండి, ఆత్మగా ఉండిపోవాలంటే మన పనులు మానుకోవాలి కదా, అక్కర్లా. అదో పెద్ద తప్పు. ఆత్మగా ఉండటానికి నిరంతరము కూడా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసి అందులో విజయం సాధించి ఆత్మగా ఉండాలి. నీ కేవల స్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవటానికి, నీ కేవల స్వరూపాన్ని అంటే ఆత్మస్థితిని, ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకోవటానికి గురి తప్పనటువంటి సూటైనటువంటి మార్గం ఆత్మవిచారణ ఒక్కటే. ఈ ఒక్క మాటని అంటే ఈ ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ సాక్షాత్కారానికి, మోక్షానికి దారి ఏదని చెప్పినటువంటి ఈ పాయింట్ మొత్తాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అంటే మోక్షానికి నీకున్న ఏకైక మార్గం ఆత్మవిచారణ. అంటే నేను ఆత్మను అని నిరంతరము కూడా ఆత్మగా ఉండటానికి ప్రయత్నం. ఆ ప్రయత్నం విచారణ, ప్రయత్నం ఫలిస్తే సాక్షాత్కారం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను ఆత్మను అని ఆత్మని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తే అది సాధన. అది ఫలించి ఆత్మగా ఉంటే సాక్షాత్కారం, మోక్షం. ఈ ఒక్క పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆత్మవిచారణే సూటి మార్గం అంటున్నారు. గురి తప్పనటువంటి బాణం ఆత్మవిచారణ. మరి ఇతర మార్గాల్లో ఏమైనా దోషాలు ఉన్నాయా? ఇదే ఎందుకని సూటి మార్గం అంటున్నారు? అంటే మనం ఏ సాధనలోనైనా ఉపయోగించాల్సింది ఏమిటంటే మనస్సుని. పూజ చేసినా మనసును ఉపయోగించాలి, జపం చేసినా మనసును ఉపయోగించాలి, ధ్యానం చేసినా మనసును ఉపయోగించాలి, శ్రవణం చేసినా మనసును ఉపయోగించాలి. ఊరికనే శరీరం కూర్చుంటే చాలా, చెవులుంటే సరిపోద్దా? కానీ లోపలికి పోయినటువంటి మాట మనకి అర్థం కావద్దు. శబ్దం వస్తే సరిపోదు కదా, ఆ మాట యొక్క అర్థం తెలియదు. తెలియాలంటే మనస్సు ఉండాలి. కనుక శ్రవణానికి కూడా మనసు ముఖ్యం, శరీరమే కాదు మనసు కూడా ముఖ్యం. కర్మ చేయాలన్నా మనసు ముఖ్యం, ధ్యానానికి మనసు ముఖ్యం, భక్తికి మనసు ముఖ్యం. కనుక అన్నిటికీ మనసే ముఖ్యం. ఏ సాధనకైనా మనసే ముఖ్యం. అలా కనుక మనం ఉపయోగిస్తే, అంటే మనస్సుని కనుక ఉపయోగిస్తే, అహంకారం సూక్ష్మ రూపాన్ని దాలుస్తుంది. మనం ఎల్లప్పుడూ కూడా మనసుని ఉపయోగించి సాధనలు చేస్తుంటే అహంకారం సూక్ష్మ రూపాన్ని ధరించి ఉంటుంది. అహంకారం నశించదు. అహంకారం నశిస్తేనే ఆత్మ. అది సూక్ష్మ రూపంలో ఉన్నా ఆత్మకు అర్థమే. జనక మహారాజు అన్నాడు, నన్ను ఇన్నాళ్ళు పట్టి పీడిస్తున్నటువంటి దొంగ దొరికాడు, వాడిని ఇంకా నేను విడిచిపెట్టేదే లేదు. ఆ దొంగ ఎవరో తెలుసా? అహంకారమే అన్నాడు. అంటే మనసు అనేటువంటి దొంగని పట్టుకోమని మనం మనసుకి చెబుతున్నాం. మనసు అనేటువంటి దొంగని పట్టుకోమని మనం మనసుకే చెప్తున్నాం. అలా చేస్తే ఏం ప్రయోజనం? పట్టుకుంటుందా? దొంగ పరిగెత్తున్నాడు, దొంగను పట్టుకో దొంగను పట్టుకో అని ఆ దొంగతోటే చెబుతున్నాం. ఏం ప్రయోజనం లేదు కదా. అదే అందుకనే ఇతర మార్గాలన్నింటికన్నా ఆత్మవిచారణ సూటి మార్గం అంటాం. మనస్సుని పరిపరి విధాల పరుగుదీయకుండా జాగ్రత్తగా ఉంచగలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఏ సాధనతో పని లేకుండా ఆత్మవిచారణ మార్గాన్నే పట్టుకోండి. అంటే అలాగని శ్రవణం కానీ అధ్యయనం కానీ మననం కానీ వదిలిపెట్టకూడదు. ఇవి వదలకుండా మిగిలిన సాధనలతో పని లేకుండా కేవలం విచారణ మార్గం మీదనే ఉండొచ్చు. ఆ విచారణ మార్గం మీద ఉండలేని వాళ్ళు మిగిలినటువంటి సాధనలు, జపము ధ్యానము, ఆ సాధనలు కూడా చేయాల్సిందే. ఇక ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? మనం ఎప్పుడు వాళ్ళ ఆత్మసాక్షాత్కారం అనే పదాన్ని వాడతాం. ఆత్మ మనం ఎదురుగా సాక్షాత్కరించదన్న సంగతి ఇప్పటికే మనకు తెలుసు. కనుక ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటో కాదు, నిత్యము నిరంతరము నేను ఆత్మను అని ఎరిగి ఉండటమే ఆత్మ సాక్షాత్కారం. నిత్యము నిరంతరము నేను ఆత్మను అనేటువంటి ఎరుక కలిగి ఉండటం ఆత్మ సాక్షాత్కారం అన్న మోక్షం అన్న రెండవది. కనుక ఎప్పుడు నేను ఆత్మను అనేటువంటి ఎరుక ఉండాలి? ఉందా? నేను దేహాన్ని జీవుణ్ణి అనేటువంటి ఎరుకే మనకుంది. ఆ ఎరుక ఎలాగా ఉందో ఇప్పుడు అది పోయి ఈ ఎరుక ఉండాలి. నేను ఆత్మను అనేటువంటి నిశ్చయం సహజంగా ఉండిపోవాలి. తెచ్చుకునేది కాదు, ఇప్పుడు తెచ్చుకోవాలి. అలాగని ఏమండి మేము తెచ్చుకునే పని లేదు కదా, దాని అంతా వచ్చినప్పుడు చూద్దాం అని అనుకోకూడదు. తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి ప్రయత్నం చేసి తెచ్చుకునే పని లేకుండా అలాగ ఉండాలి, ఆత్మగా ఉండిపోవాలి. అదే ఆత్మ సాక్షాత్కారం. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం అన్నా మోక్షం అన్నా నేను ఆత్మను అని ఆత్మగా ఉండిపోవాలి. గుర్తుకు తెచ్చుకునే పని ఉండకూడదు. ఎప్పుడు గుర్తులోనే ఉండాలి, ఎప్పుడు ఎరుకలోనే ఉండాలి. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి మనకి వేదాంతంలో. ఆత్మ, సచ్చిదానందం, భగవంతుడు, పరమాత్మ, సత్యం, బ్రహ్మం, తురియం, తురియాత్యత స్థితి, స్వస్థితి, ఎరుక, సహజ స్థితి, మౌనం, చైతన్యం, శివం, తత్వం, జ్ఞానం, నేను, అన్నీ ఒకటే. అన్నీ కూడా పర్యాయ పదాలు. అంటే ఈ పదాలన్నీ కూడా కేవలం మోక్షానికి పర్యాయ పదాలు. కనుక ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటని ఇందాక అనుకున్నాం. నిత్యము నిరంతరము కూడా నేను ఆత్మనని ఎరుక కలిగి ఉండటమే, ఎల్లప్పుడూ నేను ఆత్మని ఎరుక కలిగి ఉండటమే, అదే ఆత్మ సాక్షాత్కారం, అదే మోక్షం, అదే సత్యం, అదే మౌనం. మౌనం అని ఎందుకన్నారు? నిజంగా మౌనంగా ఉంటేనే మోక్షం. మౌనం అంటే రెండు పెదాలు కలిపేసి అలా ఇలా చూడటం కాదు, వాళ్ళతోటి వీళ్ళతోటి సైగలు చేయటం కాదు, మనసులో ఏదో ఆలోచనలు చేయటం కాదు, భవిష్యత్తుని గురించి ఊహించటాలు కాదు, ఉద్యోగాలను గురించో వ్యాపారాలను గురించో వ్యవసాయాన్ని గురించో దాంట్లో వచ్చే లాభ నష్టాలను గురించో ఆలోచించటం కాదు. మౌనం అంటే ఏ ఆలోచన లేకుండా ఉండటం, అదే పరమాత్మ. అందుకని దానికి మౌనం అనే పేరు కూడా. కనుక ఈ పదాలన్నీ అయ్యాయి. మొట్టమొదట్లోనే మనం చెప్పుకున్నాం ఎవరు మనకి రాక్షసుడు, అడ్డం వచ్చే రాక్షసుడు అంటే మన ఆలోచనలు. మన మనస్సే మనకి శత్రువు, ఆ మనస్సునే మిత్రుడిగా చేసుకోవాలి. అందుకే మన ఏమ మనుష్యాణం కారణం మందమోక్షయో అన్న. మనం గనక మంచి చేసుకుంటే అది మనకి మిత్రుడు, దాన్నే మనం శత్రువుగా చేసుకుంటే శత్రువు. ఒక వ్యక్తిని కూడా అంతే, వాడు మనవాడు అనుకుంటే వాడి మీద ప్రేమ, అదే వాడు ఎవడో అనుకుంటే మనకి అపకారం చేశాడు అనుకుంటే శత్రువు అంతే. కనుక మనోకల్పితమైనటువంటి జగత్తు వల్ల మనకు అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆలోచనల వల్ల నేను ఆత్మను అనేటువంటి స్ఫురణ మనకి లేకుండా పోతుంది. మనోకల్పితమైనటువంటి జగత్తు వల్ల అనేక ఆలోచనలు వస్తున్నాయి మనకి. ఈ ఆలోచనల వల్లనే నేను ఆత్మను అనేటువంటి స్ఫురణ, ఎరుక, గుర్తు మనకి లేకుండా పోతుంది. మరపు కలుగుతున్నది, నేను ఆత్మను అనేటువంటి విషయంలో మరపు వచ్చేస్తా. ఈ ఆలోచనలు కనుక మనం వదిలేస్తే అంతా ఎరుకే. ఆలోచనలు వదిలేమా, ఆత్మగా ఉంటాం. ఆలోచన చేస్తే జీవుడు, ఆలోచన వదిలితే దేవుడు. ఇంతకుముందు మాట చెప్పాం, పట్టుకుంటే జీవుడు, విడిచిపెడితే దేవుడు. కాబట్టి ఆలోచనలు పట్టుకుంటే జీవుడు, ఆలోచనలు విడిచిపెడితే దేవుడు. ఆత్మలో స్థిరంగా నిలిచినటువంటి వాడు, ఆత్మలో స్థిరంగా నిలిచిన వాడు ఎవరు నిలుస్తారు? నిలిస్తే జీవన్ముక్తుడేగా, కాబట్టి జీవన్ముక్తుడు. అతడు భావాలు లేనటువంటి సౌందర్యంలో నిలిచి ఉంటాడు, అంటే ఏ ఆలోచనలు లేనటువంటి సౌందర్యంలో ఉంటాడు, ఏ భావాలు లేకుండా ఉంటాడు. ఇక అతను భావించాల్సింది ఏముంది? భావాలు లేకుండా ఉంటాడని చెబుతున్నాం కదా, ఇంకా భావించేది ఏముంది? ఏ భావాలు ఉండవు. అందుకనే మౌనమే ఆత్మ అన్నారు. ఏమండి, ఆత్మ మౌనం రెండు ఒక్క జట్ట అవుతాయి? ఏంటి అంటే ఆత్మానుభూతి పరుడు మౌనం, ఒక్క ఆలోచన లేకుండా ఉంటాడు. మనం ఆలోచనలతో ఉన్నాం కాబట్టి ఆత్మానుభూతి లేదు. ఆలోచనలు వదిలితే ఆత్మానుభూతి, ఆలోచనలు వదిలితేనే మౌనం. మౌనమే ఆత్మ, మౌనమే ఆత్మానుభూతి, మౌనమే భగవంతుడు, మౌనమే పరమాత్మ. మౌనం అంటే మనం అనుకునే మౌనం కాదు, పెదాలు కలిపిన మౌనం కాదు, మనస్సు ఆగిపోయిన మౌనం. అలా పూర్తి మౌనంలో ఉండటం మనం మొన్న మాండక్యోపనిషత్తులో చెప్తున్నాం. మౌనం అనేటువంటిది కేవలం సైలెన్స్ కాదు, అన్ని సైలెన్స్ అయిపోవాలి. అదే ఆత్మలో స్థిరపడటం అంటే. అలా ఉంటే మనం ఆత్మలో స్థిరపడ్డాం, ఆత్మగా ఉన్నాం, భగవంతుడిగా పరమాత్మగా ఉన్నాం, అదే మోక్ష స్థితి. మనకి జగత్తే లేదు. దీన్ని ఆత్మలో సంస్థితం కావటం అంటారు. సంస్థితం అంటే స్థితం, స్థితి కలిగి ఉండటం. సంస్థితం ఆ స్థితిలో పూర్తిగా ఉండటం. అంతర్ముఖమైనటువంటి మనస్సు ఆత్మ, బహిర్ముఖమైనటువంటి మనస్సు అహంకారం. అంతర్ముఖమైనటువంటి మనస్సు ఆత్మ, బహిర్ముఖమైనటువంటి మనస్సు అహంకారం. ఒక రూపాన్ని కనిపిస్తే దాన్ని నగ అన్నారు, ఆర్నమెంట్. ఒక రూపాన్ని ఇస్తే అది ఆర్నమెంట్, రూపం తీసేస్తే బంగారం. నగ లేకుండా బంగారం ఉంటుంది, బంగారం లేకుండా నగ ఉండదు. జాగ్రత్త గుర్తు పెట్టుకో, నగ లేకపోయినా బంగారం ఉంది ముద్ద, కానీ బంగారం లేకుండా నగ ఎక్కడన్నా ఉంటుందా? ఉండదు. కనుక మనసు లేకుండా ఆత్మ ఉంటుంది, మనసు లేకుండా ఆత్మ ఉంటుంది, ఆత్మ లేకుండా మనసు ఉండదు. ఇప్పుడు ఆత్మ లేకుండా ఉందా మనసులో? ఎందుకంటే అసలు ఆ మనసే ఆత్మ. ఒక రూపం ఇస్తే ఆత్మ అయింది, రూపం తీసేస్తే, రూపం ఇస్తే మనసు అయింది, రూపం తీసేస్తే ఆత్మ అయింది. కాబట్టి మనసుని అంతర్ముఖం చేస్తే, ఆత్మ వైపు త్రిప్పితే అదే ఆత్మ. ఆలోచనలన్నింటినీ కూడా ఆత్మ చుట్టూ తిప్పండి. ఆలోచనలు ఆగాలన్నారు కదా, మనసు పోవాలన్నారు కదా, కాబట్టి ఏం చేయాలి? మన ఆలోచనలన్నీ ఆత్మ చుట్టూ తిప్పాలి. ఒక స్తంభం పట్టుకొని పిల్లవాడు చుట్టూ తిరుగుతాడు, కళ్ళు తిరిగినా సరే వాడు పడ్డవు, ఎందుకంటే స్తంభాన్ని పట్టుకున్నాడు కదా. స్తంభాన్ని పట్టుకుంటే గిరగిరగిరగిర తిరిగినా కూడా వాడికి ఏం కాదు, స్తంభాన్ని వదిలాడా రాముని పడిపోతాడు. అందుకని మనం కూడా ఏం చేయాలి, పరమాత్మ అనేటువంటి స్తంభాన్ని పట్టుకొని వదలకుండా గిరగిరా 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 దాని చుట్టూ తిరగ, అంతే మనకున్నటువంటి మార్గం. ఈ శరీరమే నేను అనే భావం ఏదైతే ఉందో అదే పూర్తి తప్పు, పొరపాటు. పొరపాటు అంతా అదే దేహమే నేను అనుకోవటం. నేను గురించినటువంటి తప్పుడు భావన, తప్పుడు అభిప్రాయం పోవాలి. నేను గురించినటువంటి తప్పుడు అభిప్రాయం పోవాలి. దానితో అసలైనటువంటి నేను అక్కడ ఉంటుంది. నేను దేహాన్ని అనేటువంటి తప్పుడు భావం పోతే నేను ఆత్మను అనేటువంటి భావం అక్కడ ఉంటుంది. అంతే కనుక ఆత్మ సాక్షాత్కారం అంటే నీవు నీవుగా ఆత్మగా ఉండిపోవటం. ఇందాక కూడా చెప్పాం, మొట్టమొదటి అక్కడే మొదలు పెట్టాం, మళ్ళీ అక్కడికే వచ్చాం. కనుక ఆత్మ సాక్షాత్కారం అంటే నీవు నీవుగా ఆత్మగా ఉండటం. దేహమే నేను అనేటువంటి భావాన్ని, ఇతర అనాత్మ భావాలని అన్నింటిని కూడా ఆపేయటం. ఆలోచనలన్నీ ఆగటం లేదండి, నన్ను ఏం చేయమంటారు? ఇదే కదా పెద్ద క్వశ్చన్. ఆలోచించండి జాగ్రత్తగా. ఆలోచనలు ఆపితే ఆత్మ, ఆలోచనలు ఆగి చావటం లేదండి. కళ్ళు తెరిచినప్పుడు పెద్దగా రావట్లేదు, కళ్ళు మూస్తే మాత్రం ఒకటే వస్తున్నాయండి. ఇది ధ్యానంలో అందరి అనుభవం. అందరూ ఆ మాట అనుకుంటారు ఏంటంటే, మిగతా అందరు బాగా ధ్యానం చేస్తున్నారు ఎందుకంటే ఆయన కూర్చొని కట్టెలాగా ఉంటాడు అని భలే చేస్తున్నాడండి, నాకు ఎందుకు దొరకలేదండి. ఎవరికి వాళ్ళు అందరూ ఇదే అనుకుంటారు. అది తెలియక బాధపడుతూ ఉంటారు, నాకు ధ్యానం కుదరట్లేదండి. కొంతమంది కుదిరిందండి అనుకుంటారు, కుదిరిందని అనుకుంటుంటారు. ఒక ఆలోచన రాకుండా ఎవరిని ఉంటున్నారా? ఆలోచన రాకపోతే ఆత్మే. మరి దీనికి ఇంకేదైనా ఉపాయం ఉందా అంటే, ఆ ఆలోచనల్ని మీరు వేరుగా ఉండి చూడండి. అంతే ఆలోచన, ఆలోచనలకి వేరుగా ఉండి చూడండి. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు అక్కడికి పోవాలా, వాటితోటి మాట్లాడాలా, ఇవన్నీ చేయాలా, అబ్బా ఇదంతా నాకు సాధ్యమా, ఎవరు నాకు తోడొస్తారా, తోడొస్తే అసలు ధైర్యంగా ఉంటుంది, ఇవన్నీ అనుకుంటున్నారు కదా. ఇవన్నీ అనుకుంటున్నది ఎవరు? మీరే. అంటే దేహం అంటే జీవుడు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ అనుకునే మాటలన్నింటినీ మీరు గమనించండి. ఓ, మీరు అక్కడికి పోవాలనుకుంటున్నాడు, భయపడుతున్నాడు, ఎవరిన సాయం కావాలనుకుంటున్నాడు, ఆహా ఓహో అని అనుకున్నారు అనుకోండి, అయిపోయి మీరేమో ఆత్మ అయ్యారు, ఆ జీవుడేమో వేరైపో. ఇది సులువుగా ఉందా? దీన్ని పాటించు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, ఏమండి నేను నా ఉద్యోగం మానేసి మీ పాదాల దగ్గర పడి ఉంటానండి, నేను నా వ్యాపారం అయ్యి స్వస్తి చెప్పేసి ఎల్లప్పుడు కూడా ఈ జ్ఞానంలోనే ఉంటానండి, ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాను, నాకు అసలు ఇయ్యానండి అడ్డం వస్తున్నాయి, లేకపోతే నా బ్రహ్మాండంగా నేను భలే నేర్చుకునేవాడిని, ఇలా అనుకుంటుంటాం కదా. ఇదంతా కూడా పెద్ద తప్పు. బయటి వ్యాపకాలని, ఆలోచనల్ని, అన్ని పనుల్ని, ఏమన్నా కానీ అన్ని పనుల్ని మానుకొని ఆత్మలో నిలవాలా అంటే అవసరం లేదు, అలా నిలవాల్సిన పని లేదు. మీ పనులన్నీ మానుకొని ఆత్మలో నిలవాల్సినటువంటి అవసరం లేనే లేదు. మరి ఏం చేయాలి? నేను ఆత్మనని మర్చిపోకుండా లోపల ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. నేను ఆత్మనని మర్చిపోవటం పెద్ద బ్లండర్. ఆత్మనని మర్చిపోతే జీవుడు అయిపోతా. కనుక ఆత్మనని మర్చిపోకుండా లోపల ప్రశాంతంగా ఉండటం నేర్చుకొని ఆ తర్వాత నువ్వు ఏ కార్యక్రమాలైనా చేసుకో, ఏ పనులన్నా చేయి, ఏ వృత్తులైనా సరే చెయ్యి, ఏం పర్వాలేదు. కనుక నువ్వు ఆత్మగా ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు. ఆత్మగా ఉండటానికి పని అడ్డం వచ్చిందని అనుకోవద్దు. ఆత్మగా ఉండటానికి పని ప్రయత్నించు. ఎలా ఉండాలండి? ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నాటకంలో ఒక భాగ్యవంతుడు బిచ్చగాడి పాత్ర వేశాడు. అంటే ఆయనకి పెద్దగా నాటకాల యొక్క అనుభవం లేదు, డబ్బులు ఉన్నాయి బాగా. అబ్బాయి, నేను డబ్బులు కావాల్సింత పెడతాను, నన్ను కూడా నాటకంలో తీసుకోవాలన్నాడు. సరే, ఏం చేస్తారో, బిచ్చగాడి పాత్ర ఉంది, కొద్దిసేపే ఉంటుంది, అది నువ్వు వేయాలన్నాడు. ఏదో ఒకటి మొత్తం మీద నేను స్టేజి మీదకి రావాలి రన్ చేసుకొని అన్నాడు. సరే, ఆయన బిచ్చగాడి పాత్ర ఇచ్చాడు. బిచ్చగాడిగానే ప్రవర్తిస్తున్నాడు. బిచ్చవేయండి బాబు, ధర్మం చేయండి బాబు అంటున్నాడు. అవతల వాడేమో తిడుతున్నాడు. ఎద్దున్నట్టున్నావురా, దున్నపోతున్నట్టున్నావురా, పని చేసుకోకూడదా అని తిడుతున్నాడు. ఇప్పుడు ఆ తిట్టుంటే ఈయనకేమైనా కోపం వస్తుందా? నాటకం అనుభవం, నాటకాల అనుభవం ఉన్నటువంటి వాడికి ఇది బాగా అర్థమవుతుంది. అనుభవం లేకపోతే ఏమో చెప్పలేరు. ఆలోచించాలి. వాడు ఎన్ని తిట్టినా ఈయనకి కోపం రాదు. పైగా వాడు తిట్టిన తిట్టల్లో ఏదన్నా వాడు మనం మర్చిపోయాడనుకో, అరే వీడిది మర్చిపోయాడే, వీడికి ప్రాంప్టింగ్ అందించడానికి పక్కనే ఉంటే అందించేవాడు, లేకపోతే ఎవడన్నా ప్రాంప్టింగ్ అందిస్తే బాగుండే అనుకుంటాడు. వీడికి ఎక్కువ డైలాగు లేదు, ఎందుకంటే ధర్మం చేయండి బాబు అని ఎప్పుడు తిట్లు తింటాం. ఎన్ని తిట్లు తిన్నా ఆయనకు కోపం లేదు. నేను బిచ్చగాడినని పొరపాటును కూడా అనుకోడు. బిచ్చం అడిగేటప్పుడు కూడా నేను బిచ్చగాడినని అనుకోడు. నేను భాగ్యవంతుడనే అనుకుంటాను. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, ఇక్కడ కష్టాలు పడుతున్నా, దుఃఖాలు పడుతున్నా, బాధలు పడుతున్నా, ఎన్ని ఆలోచనలు చేస్తున్నా, ఎన్ని వ్యవహారాలు చేస్తున్నా, అసలు నేను ఆత్మని, ఇవన్నీ దీనికి అనేటువంటి స్థిర నిశ్చయం ఉండాలి. ఏమంటే ఆత్మగా ఉంటే ఆనందం అన్నారు కదా. నేను ఆత్మగా ఉన్నాను, కానీ ఏమిటానండి, నాకు కష్టాలు వస్తున్నాయి, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, నాకేమో ఆరోగ్యం చెడిపోతుంది, అమ్మాయి పెళ్లి చేయాలంటే తొందర కుదరట్లేదు, కట్నం ఎక్కువ అడుగుతున్నారు. నేను ఆత్మగా ఉన్నా కూడా ఎందుకంటే నాకు ఈ కష్టాలు వచ్చింది. ఆత్మగా ఉన్నారా? ఆత్మగా కష్టాలు ఎవరికి? కష్టాలు జీవుడికి కష్టాలు. ఆ జీవుడి కష్టాలు నాయనుకుంటున్నాడు, అనుకొని బాధపడుతున్నాడు. నాకు ఇది కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అంటున్నాడు. ఆత్మగా ఉన్నానంటున్నాడు, అంటే ఆత్మను అనుకుంటున్నాడు అప్పుడప్పుడు. అందుకని ఆత్మగా ఉన్నట్టు అనుకున్నాడు. ఆత్మగా అనుకోవటం, ఆత్మగా ఉండటం రెండు వేరు కదా. నేను ఆత్మనే అనుకోవటం, అనుకోవటం ఎన్నైనా అనుకోవచ్చు, కానీ ఉండటం అనేటువంటిది అది సామాన్యమైంది కాదు. ఆత్మగా ఉంటే ఆనందమే, ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపం కాబట్టి ఆనందంగానే ఉంటాడు. నిజంగా ఆత్మగా ఉండలేదు కాబట్టి ఆ జీవుడి యొక్క కష్టం అంతా తందే అనుకున్నాడు. ఆ జీవుడు కాబట్టి నేను జీవుడిని. కనుక పిచ్చగాడి పాత్ర ధరించినటువంటి భాగ్యవంతుడు ఏమి మాట్లాడుతున్నా, ఎలా వ్యవహరిస్తున్నా, ఎలా తిట్టించుకుంటున్నా, ఎలా తన్నించుకుంటున్నా, నేను భాగ్యవంతుణ్ణి అనేటువంటి విషయం ఎప్పుడు మర్చిపోడు. అది స్థిరం. ఇది ఆ నాటకం వేసినంతసేపే, మనకేమైందంటే స్థిరమైందేమో కాసేపు ఉంటుంది, నాటకంలో ఉన్నటువంటిదేమో స్థిరంగా ఉంటుంది. అంటే నేను ఆత్మను అనేటువంటిదేమో అప్పుడప్పుడు అనుకుంటున్నాం, ఎవరినో గుర్తు చేస్తేనో మనకే గుర్తు వస్తేనో అనుకుంటున్నాం. నేను జీవుణ్ణి, నేను ఈ పనులు చేసేవాడిని, నేను కష్టాలు పడుతున్నాను అనేది శాశ్వతంగా మన స్థిరంగా ఉంది. ఇప్పుడు దాన్ని ఇటు దీన్ని అటు మార్చాలి మనం. నేను ఆత్మను అనేటువంటి దాన్ని స్థిరం చేసుకోవాలి. ఈ కష్టాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళన ఇదంతా కూడా తాత్కాలికం, ఏమంటుంది పోతా ఉంటుంది. దానికి నాకు కాదు, నాకు కాదు దీనికి, ఈ భావన గనక ప్రాక్టీస్ చేస్తే క్రమక్రమంగా మనం ఆత్మగా ఉండటానికి వీలవుతుంది. కనుక ఈ జీవన నాటక రంగం మీద మనం కూడా అదిగో అక్కడ భాగ్యవంతుడు బిచ్చగాడిగా నటించినట్లు ఆత్మనైనటువంటి నేను ఈ జీవుడిగా నటిస్తున్నాను అనేటువంటి భావన స్థిరపడాలి. కాకపోతే ఇక్కడ మేము రంగేసుకోలేదు కదండి, ముఖానికి వేషం వేసుకోలేదు కదా, మీసాలు పెట్టుకోలేదు కదా, కిరీటాలు పెట్టుకోలేదు కదా అని అంటాం. మనం కూడా అన్నీ పెట్టుకున్నాం. ఈ దేహం ఒకటి ఉంది కదా, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, అన్నీ తగిలించుకున్నాం. ఆత్మకి ఎన్ని లేవు, ఆత్మనైనటువంటి నాకు ఏం అవయవాలు అంగాలు ఏమి లేవు, కానీ ఇవన్నీ తగిలించుకొని ఈ వేషం వేసుకొని ఇక్కడికి వచ్చాను. స్త్రీ శరీరం, పురుష శరీరం, బాలుడి శరీరం, వృద్ధుడి శరీరం, ఆరోగ్యం శరీరం, అనారోగ్యం శరీరం, రకరకాలైన వేషాలు, ఏ వేషం కావాలంటే ఆ వేషం తగిలించుకున్నా వచ్చాను, దాంట్లోనే ఉంటాం. కనుక నేను వేషం వేసుకొని వచ్చినటువంటి ఆత్మని అనేటువంటి భావన మనం మర్చిపోకుండా ఉండాలి. నేను నాటకంలో వేషం వేస్తున్నాను, స్త్రీగా ఉన్నప్పటికీ కూడా పక్కన ఎవడో నన్ను భార్య అంటున్నప్పటికీ నేను వాడి భార్యని కాదు, నేను పురుషుణ్ణి అని ఎట్లా అనుకుంటున్నావో ఇక్కడ కూడా అట్లా అనుకోగలిగితే మోక్షానికి దగ్గర, బాగా దగ్గర ఉంటాం. కనుక మనం ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందకూడదు. ఇంతవరకు విన్నారు, ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారు? అన్నీ కలిపి ఒక్కటే, ఏమిటనంటే ఎప్పుడు ఆత్మగా ఉండాలి, నిజంగా ఆత్మగా ఉండాలి. అప్పుడప్పుడు అనుకుంటా ఉండటం కాదు, నిజంగా ఆత్మగా ఉండాలి అనేటువంటిది. మరి ఈ విషయంలో మరికొన్ని సూచనలు కూడా రేపిద్దాం. అయితే ఈ రోజున చెప్పుకున్నటువంటి దానిలో మరి ఇప్పుడు వెంటనే మీరేం గ్రహించారు, ఎందుకంటే మీరు చాలా వెంటనే గ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వేల మీద లెక్క పెట్టుకున్నట్టు కాదు, సంఖ్యల్లో ఉన్నారు. కాబట్టి మరి మీరు ఏం గ్రహించారో, ఎలా గ్రహించారో దాన్ని చెబితే నేను కూడా ఆనందిస్తాను. ఇదంతా నిజంగా ఎప్పుడు చెప్పాలి అంటే దాదాపుగా 90% పరిపక్వత సాధించినటువంటి వాళ్ళకి చెప్పాలి. మీలో చాలామంది ఆ పరిపక్వత సాధించారని అందుకని చెప్పారు. కాబట్టి ఏమి సాధించారో, ఏమి గ్రహించారో ఇప్పుడు మీరు చెప్పాలి.